ಕೈ ನೀನು ಆತ್ಮ ಬಂದಿಳಾರ.
ಭೌತಿಕ ಉಂಡೋಚು, ದೇಹ ಉಂಡೋಚು, ದೇಹ ಲೇಕಪೋವಚ್ಚು. దేహం ఉండటం లేకపోవటం సమానం లేదు. దేహం ఉన్నా దేహం లేకపోయినా మానసికమైన ఆనందం ముఖ్యం, ఆత్మైకాన్ని ముఖ్యం. దేహం లేకపోయినా మాత్రమే అసలు పనిచేసేది చైతన్యం పనిచేసేది ఆత్మ. మన సంకల్పం వృధా కావచ్చు, మన ప్రయత్నం వృధా కావచ్చు, కానీ దేవుని సంకల్పం దేవుని ప్రయత్నం వృధా అవటానికి వీలలేదు. అది జరిగే తీరవలు గురువన్నా ఈశ్వరుడన్నా దైవమన్నా సరిగారు. ఉన్న వస్తువు ఒకటే, ఉన్న వస్తువు ఒక్కటే. బద్ధకస్తులు స్వామిపోతులు కూడా చనిపోయిన వాళ్ళకు సమానంగా మనం లెక్క పెట్టుకోవచ్చు అని ఆంగ్ల భాషలో సామెతం. మన బద్ధకస్తులైతే సమర్థనంగా ఉంటే ఆ వస్తువు యొక్క స్వరూపం మనకెట్టదు. భక్తి శ్రద్ధలు ఎదుటి పెట్టకుండా, ఈశ్వరుడు యొక్క ప్రేమను విడిచిపెట్టకుండా, భక్తి విడిచిపెట్టకుండా, ధనకాంక్షలను వారి ధనం కోసం ఎలా ప్రయత్నం చేస్తాడో, కీర్తికాంక్షలను వారి కీర్తి కోసం ఎలా ప్రయత్నం చేస్తాడో, అధికారకాంక్షలను వారి అధికారం కోసం ఎలా ప్రయత్నం చేస్తాడో, ఆత్మజ్ఞానం కోసం, స్వరూప జ్ఞానం కోసం నువ్వు కూడా అలా ప్రయత్నం చేస్తే వస్తువు నీకు లభ్యం అవుతుంది. అంటే బద్ధకం పనికిరాదు. ఒకవేళ మీరు పూర్వం బద్ధకస్తులుగా ఉన్నారు మర్చిపోండి, ఇప్పుడు పనిచేయండి. పూర్వం నీకు భక్తి లేకపోవచ్చు, అలాగే ఇప్పుడు లేకుండా ఉండాలనేమో లేదు. పూర్వం నీకు భక్తి లేకపోవచ్చు, మనకు భక్తి లేదు అన్న విషయం మర్చిపోండి. దానికి అదే మందు టాబ్లెట్స్ మీకు అక్కర్లేదు. పూర్వం నీకు భక్తి లేకపోతే, జ్ఞానం లేకపోతే, ఇంగ్లీషు లేకపోతే, తెలుగు లేకపోతే, మంచి ప్రవర్తన లేకపోతే అది మర్చిపోండి. మర్చిపోవటమే మందు. అందుకే అది మర్చిపోయి కొత్తగా మీరు సత్పురుషుడు సహవాసం చేసుకుని, వివేకాన్ని పెంచుకుని, భక్తిని సముపార్జించండి. గతాన్ని మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి. ఇప్పుడు మీరు భక్తిని సముపార్జన చేసుకుని, వివేకాన్ని పెంచుకుని, మృదయం రోజుల్ని పెంచుకుని, పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి. మనం జన్మ వచ్చింది, వచ్చిన పని మర్చిపోకండి అని ఇక్కడ రమణస్వామి చెబుతున్నారు వివరంగా. అది శ్రద్ధ ఉంటే జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ ఉంటే జ్ఞానం కలుగుతుంది. అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. నువ్వు శ్రద్ధ కలిగితే, జాగ్రత్తగా ఉంటే ఈ జన్మలోనే, ఇప్పుడే, ఇక్కడే, ఈ భౌతికమైన శరీరం అగ్నికి ఆకుకి అవ్వకముందే నీకు జ్ఞానం కలుగుతుంది. కుడి కొబ్బరికాయ విడిపోయినప్పుడు నీ శరీరం ఆత్మ విడిపోతాయి. నువ్వు ఎప్పుడైతే శరీరంతో ఆత్మతో వేరుపడిపోయావు, శరీరం జీవించడం వల్ల మీకు లాభం లేదు, శరీరం పోవటం వల్ల మీకు నష్టం లేదన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది. అంచేత ఆత్మ నిష్టకు ఉంటే, ఆత్మ భావనకు ఉంటే దేహభావం కలుగుతుంది. ఆత్మ నిష్టకు ఉంటే, ఆత్మ భావన పెరుగుతుంటే దేహభావం తగ్గిపోతూ ఉంటుంది. దేహభావన తగ్గిపోయి ఆత్మభావన తగ్గిపోయి కుడి కొరకు ఏదైతే తన యొక్క ఆ చెక్కతోటి, ఆ అంచుతోటి ఏదుండైతే, చెప్పతోటి ఏదుండైతే లోపల కాగిపోతుందో, మీ దేహం లేదు నేను లేదు అనేటువంటి మీరు సెపరేట్ అయిపోతారు. మీరు ఆ విషయం మీకు ఎవరో ఇతరులు చెప్పుడు మాటలనే మీరు ఆధారపడి ఉండక్కర్లేదు. మీకు స్పష్టంగా అరచేతిలో ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆ విధంగా వస్తువు నాకు స్పష్టంగా మీకు తెలుస్తుంది. సందేహించకండి, సందేహించవలసినటువంటి పని లేదు. మాటి మాటికి సందేహం ముందు మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అంచేత అయినా అందరి గురువులు ఏ గురువుని ఆశ్రయించినా మీ మార్గంలో, మీరు వేసే మార్గంలో శ్రద్ధగా పనిచేయండి. మీ గురువు ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ సాంప్రదాయంలోనే మీరు పని చేయొచ్చు, కానీ మీరు చేయవలసిన కృషి మీరు చేస్తే, మీరు ఏ గురువు ద్వారా ఏ గురువుని ఆరాధిస్తున్నారో ఆ గురువు ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అనుగ్రహించేవాడు ఈశ్వరుడే. మీకు కనపడే లోకం గురువు అనుకోవద్దు. గురువు అంటే బ్రహ్మమే, గురువు అంటే బ్రహ్మమే. నువ్వు కనపడే లోపం మటుకే గురువు అనుకోవద్దు, గురువు అంటే బ్రహ్మమే. నువ్వు బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా మనస్సే కేంద్రం. నీ మనస్సును అదుపులో పెట్టుకుంటే బాగుపడతావు, నీ మనస్సు నీకు అదుపులో లేకపోతే పతనం అయిపోతావు. అంటే మనస్సు సెంటర్లో ఉంది, అది ఆత్మలేఖి జరుగుతున్నా, ఇటు దేహంలోకి జరుగుతున్నా. దేహంలోకి జరుగుతుంది అంటే దేహభావన పెరుగుతుంది, ఆత్మలేఖకు కొంచెం జరిగితే ఆత్మభావన పెరుగుతుంది. అంటే మనస్సును స్వాధీనం చేసుకుంటే నీకు స్వాధీనమైన మనస్సు నీకు జ్ఞానం సంపాదన చేసి పెడుతుంది. మనస్సుని నీకు స్వాధీనం కాకపోతే నీ మనస్సు నేను పతనం చేసేస్తుంది. అంటే నువ్వు చేసే పనుల విషయంలో నీ వచ్చే ఆలోచన విషయంలో బాధ్యతగా ఉండు, బాధ్యత రాహిత్యం పనికి రాదు. కవులు నీకు కళ్ళ కనిపించకపోవచ్చు, కానీ ఆయన మౌనం ఈశ్వరం మౌనం నీ మీద పని చేస్తుంది. అన్ని ఉపదేశాల్లో కొంటే మౌనం అత్యుత్తమైనటువంటి ఉపదేశం. ఉపదేశం చెప్పడం తేలిక, అనుష్ఠానం చాలా కష్టం. చెప్పడం తేలిక, ఆచరించడం కష్టం. శ్రవణం చేయడం తేలిక, ఆచరించడం కష్టం. అనుష్ఠానం దగ్గర వచ్చేటప్పుడు ముందు కూడా కష్టపడితేనే కానీ అనుష్ఠానం చేయలేదు. మనుషులు కూడా కష్టపడితేనే కానీ అనుష్ఠానం చేయలేదు. ఉపదేశం చేసినంత తేలిక కాదు అనుష్ఠానం అంటే, శ్రవణం చేసినంత తేలిక కాదు అనుష్ఠానం అనేది. ఊరు లాంటి వారు మహాత్ములు కూడా అనుష్ఠానం దగ్గర వచ్చినటువంటి శ్రమ పడితేనే కానీ అనుష్ఠానంలో నిలబడలేరు, నిలదొక్కుకోలేరు. అంతకైతే దళిందో అక్కడ జ్ఞానం ఉంటుంది. దళితల హృదయం భగవంతుడు నిలవైన మలయాళ శ్రమంలో తెలియవారు. గోపిలు అన్నారు కృష్ణుని, ఈ పదాలు చాలా మంది ముందు ఉంటే ఎలా కోసంటే ముందులో ఉంటాయి, చాలా కామనంగా ఉంటాయి, ఇలా ముట్టుకుంటే తగ్గిపోతాయి మనకి ఇస్తాయని కృష్ణుడి పాదాలు. అటువంటి అంత మృదువుగా నా పాదాలని మా హృదయంలో నిలబెట్టమంటే మా హృదయాలు కఠినంగా ఉన్నాయి. ఇంత కఠినమైన హృదయాలు నీ పాదాలు నిలబెట్టమని మేము అడుగుతా అడగడం న్యాయమా? ఎంతవరకు న్యాయం ఇది? నీ పాదాలు చూస్తే అవి కొమ్మలంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, మొహములు గుడ్డలాగా ఉంటాయి. మా హృదయాలు చూస్తే రాగలాగా ఉంటాయి, నీ పాదాలు స్మూర్తిగా ఉంటాయి, మా హృదయాలు రాగా ఉంటాయి. అటువంటి నీ పాదాలను మా హృదయంలో నిలబెట్టమని అడగటం కూడా న్యాయం కాదు మాకు. నీ పాదాలు ఎంత మృదువుగా ఉంటాయి, మా హృదయాలు అంత సున్నితంగా అంత మృదువుగా చేసుకుంటే నీ పాదాలు మా హృదయంలో ఉంచమని అడగటం లేకుండానే మా హృదయంలో నీ పాదాలు ఉంచుతారు. నీ పదాన్ని మా హృదయంలో ఉంచినప్పుడు మా పని పూర్తి ఉండేసింది, నిమిషం కలుగుతుంది కృష్ణ అని గోపికులకు స్వామి చోడు చెప్పారు. అంటే కృష్ణుడి యొక్క పాదాలు అతి మృదువుగా ఉంటాయట అని. కానీ మా హృదయాలు అంత మృదువుగా లేవు. మంచిది నేను సాధన చేసి నీ రూపాన్ని ధ్యానం చేసి నీ నామాన్ని స్మరించి నీ మాటను శ్రద్ధగా శ్రవణం చేసి మా హృదయాన్ని సున్నితం చేసుకోవాలి, మృదువు చేసుకోవాలి, అప్పుడు కదా మా హృదయంలో నువ్వు ప్రవేశిస్తాం అన్నారు గోపికులు. వాసన జయించాము, సంస్కారాలు జయించాం, ఆత్మజ్ఞానం కలిగింది, ఒడ్డుకు వచ్చేసాం అని మీరు అప్పుడు అనుకోవద్దు. మరి మన శరీరం ఏదో నిద్రపోతా ఉందో లోపల వాసన కూడా నిద్రపోతా ఉంటాయి. వాసన పనిచేస్తాయి, అవి తయారవుతాయి, తయారు నిద్రపోతాయి. శరీరం ఏ రెండు అయితే తయారైన తర్వాత నిద్రపోతుందో వాసనలు కూడా తయారవుతాయి, తయారై నిద్రపోతాయి. ఆయన నిద్రపోయినప్పుడు నాకు జ్ఞానం వచ్చేసిందని నువ్వు అనుకుంటావు, అలా భ్రమపడకు అంటున్నారు స్వాములు వారు. ఇక్కడ అలా భ్రమపడకు, ఎందుకంటే వాసన అనగటం వల్ల నీకు జ్ఞానం రాదు. తాత్కాలికలో వేసుకున్నాం మొత్తం వాసన నశించటం లేదు, వాసన అనగటం లేదు. వాసన అనిగితే మరి ఎప్పుడైనా విగ్రహించవచ్చు. అంటే మామూలుగా వాసనలు కూడా తయారైపోయినప్పుడు అడిగినట్టుంటాయి. అప్పుడు నీకు జ్ఞానం వచ్చేసింది, జ్ఞాన దూరంలో జ్ఞానంలో ఉన్నాను, జ్ఞానానికి జ్ఞాన దూరంలో ఉన్నాను నీకు అనిపిస్తున్నది నిజము కాదు. ఒకసారి నిద్రపోతాయి, నిద్రపోయినప్పుడు వాసన నేను బాగా పెట్టవు, అమ్మో చాలా గొప్ప స్థితిలో వచ్చేసాను అనుకుంటావు. అలా మోసం మీద నువ్వు మోసం చేసుకోకు. వాసన నశించాలి, వాసన వేరు చూసారా నశించాలి, అప్పుడు కానీ నీకు జ్ఞానోదయం కలరు. మీరు ఉండాల్సిన మధ్య వేదం మటుకు బాగా చూసుకోండి. ఎప్పుడైనా నీలో దొరలవాటు ఉంటే అడిగొండు వచ్చు దొరలవాట్లు. అంత మాత్రం జరిగి పూర్తిగా పోయిందనుకోవద్దు. పూర్తిగా పోగొట్టుకుంటే జ్ఞానం కలుగుతుందిగా, అడిగినంత మాత్రం లేదు జ్ఞానం కలుగుతుంది, మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు మెలకువగా ఉండి శాస్త్రాన్ని ఆశ్రయించి పెద్దలను శోధించి స్పష్టంగా తెలుసుకోండి. తెలుసుకోండి, పని చేయండి, తెలుసుకుని పని చేయండి, ప్రయాణం చేయండి, తెలుసుకుని ప్రయాణం చేయండి అని ఇక్కడ స్వాముల వారు ఉపదేశిస్తున్నారు. గురువు యొక్క మౌనం అన్నిటికన్నా దగ్గరగా జరిగే ఉపదేశం. ఒకవేళ గురువు మౌనంగా ఉన్నా ఉపదేశించడం లేదని మీరు అనుకోకండి, మనతో మాట్లాడటం లేదని అనుకోకండి. గురువు యొక్క మౌనం కూడా ఉపదేశమే, గురువు యొక్క అనుగ్రహం కూడా ప్రేమే, గురువు యొక్క మౌనం కూడా శాంతే. గురువు యొక్క మౌనాన్ని మీరు తక్కువగా అంతమయ్యేందు, గురువు యొక్క మౌనం మీ హృదయంలో ప్రవేశించి మీ వాసన చేసి మీ పునర్జన్మకారాలు చేసి మీ నగదు తీసుకొచ్చి మీ చేసేటట్టు చేసి అది మీ ద్వారా మీ ద్వారా ఎంతో కొంత సాధన చేయించినట్టుగా నేపం చూపించి వాటిని నశింపజేస్తాడు గురువు. మీరు ఎంత సాధన చేయడం ఎందుకంటే ఎవరో చేస్తున్నారని నేపం చూపించడానికి కట్టం. వారు ఏదో చేశారని మీ అనుగ్రహించారని చెప్పడం కోసం, ఏదో నేపం ఉండటం కోసం అనకట్టం. అసలు మ్యాక్సిమం కూడా ఏమంటారంటే కొంతమంది పిల్లలు ఇష్టమైన వాళ్ళు వచ్చి పేపర్ దిగ్గే వాళ్ళు నేనే, మీరేదో కరెక్ట్గా రాసిన రాదానికి నా తెల్లకైతే నల్లగా చేయండి, మొత్తం నేనే వేస్తాను కదా, ఆ పని నేనే 30 మార్కులు వేస్తాను, నేను ప్రకాశం కూడా ప్రవహిస్తుంటుంది, కాంతి తరంగా ప్రవహిస్తుంటాయి. మీ రోజునక్క రోజులో ఎంత లోతుగా వాసన ఉందో ఆ వాసన దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఆ భూ యొక్క అనుగ్రహం ఆ వాసనని కిరికి దాన్ని మీ సహస్రానికి తెలియజేసి మీ చేత బయటకు కట్టింపు చేస్తాడు వాడిని. ఇప్పుడు నామమాత్రంగా ప్రయత్నం చేయండి, నామమాత్రంగా ప్రయత్నం చేయండి, నామమాత్రంగా ప్రయత్నం చేసి మీరు నొప్పి లేకుండా పని పూర్తి చేస్తున్నాం. అదే అత్యుత్తమైన అనుగ్రహం కూడా అన్ని అనుగ్రహాల్లోకి మాట కంటే చూపు కంటే చేత కంటే మనం అన్నిటి కంటే అత్యుత్తమైనది ఆత్మ ఆత్మ అది చటాకొమ్మ అంటున్నారు. ఇవన్నీ ఆత్మే కాబట్టి ముందు వచ్చి జరిగినది కాబట్టి శరీరంగా శరీరం లేకపోయినా అనుగ్రహం ప్రవహిస్తుంది. అంటే రామస్వామి ఏమన్నారంటే దేహం ఉన్నప్పుడు కూడా దేహం కాదని మనం ప్రేమించి దేహం ఉన్నప్పుడు ఏదైతే ప్రేమిస్తుందో దేహం లేనప్పుడు కూడా అదే విధంగా ప్రేమిస్తుందో దానికి చావు లేదు కాబట్టి దేహానికి చావు ఉంది, మిమ్మల్ని ప్రేమించే చైతన్యానికి చావు లేదు. అంటే దేహం ఉన్నా దేహం లేకపోయినా ఆ చైతన్య స్రవంతి ప్రేమ ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది. కానీ మీకు అనేకంత ముఖ్యం మానసిక సంపర్కం ఉంటారు. పెట్టి ఎంత మంచిదైనా ఎంత కొత్త పెట్టి అయినా రైల్వే వేగం రైల్వే బాక్సు ఎంత కొత్తగానో దాని ఇంజిన్ తోటి కనెక్షన్ ఉండాలి. ఇంజిన్ తోటి కనెక్షన్ లేకపోతే ఎంత కొత్త పెట్టైనా కదలదు. అది అదేవిధంగా మానసిక అనుబంధం మీకు గురువుతోటి ఇస్రోతోటి మానసిక అనుబంధం ఉంది. ఎంత మంచివాడైనా మీరు ఎంత ఉత్తములైనా గురువుతోటి పరమేశ్వరుడితోటి కనుక అనుబంధం లేకపోతే మీ పెట్టిన కదలవు అక్కడే ఉంటాయి. మనమంటే సామాన్యం అనుకోవద్దు, అది మాట కంటే చేత కంటే చూపు కంటే కూడా ఉత్తమమైనది. ఏది మౌనం, మౌనం ద్వారా కూడా అనుగ్రహం ప్రవహిస్తుంది. అంటే మౌనాన్ని మీరు అపార్థం చేసుకోవక్కర్లేదు, నిస్సర్దిష్టాన్ని చేసుకోవక్కర్లేదు. ఏ సమదీక్షలు ఉన్నాయి మౌన దీక్షకి ఏమీ సరిపోదు. లోకం ఫ్యాడేషన్ నో ఫ్యాడగాయ భగవంతు ఇచ్చేవాళ్ళని లోకంలో ఏమైనా చూడైనా పోల్చగలమా? పోల్చలేదు. భగవంతుని భగవంతునితోనే పోల్చున్నారు, గురువుని గురువుతోటే పోల్చాలి, మౌనాన్ని మౌనంతోనే పోల్చాలి. మాటలు కానీ ఈ చూపులు కానీ ఈ చేతలు కానీ మౌనంతో పోల్చడానికి సరిపోవు. అట్మోస్ట్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు సైలెన్స్. సైలెన్స్ ఈజ్ గుడ్, సైలెన్స్ ఈజ్ గుడ్. అది బంగారమే, అది బంగారమే. మీ మనస్సు బంగారం అయితే ఆ మౌనం ఉంటుంది, బంగారం మీకు అందుతూ ఉంటుంది, మీ మెదడుకు అందుతూ ఉంటుంది, మీ ముందుకి అందుతూ ఉంటుంది. తీసుకోవటం ప్రాణాయామాలు చేయటం ఏదో చేస్తూ ఉంటారు కదా, ఏదో ఆసనం చేసి ఆసనం చేసి కూర్చొని ఏదో కొంచెం నిర్మలంగా కూర్చోవటం నిశ్చలంగా కూర్చోవటం ఏదో నామాన్ని జపించుకోవటం రూపాన్ని ధ్యానం చేసుకోవటం ఇవన్నీ భూమి యొక్క మౌనం ముందు సరిపోతాయి సరిపోవు, అది ప్రధానమైనది, ఇవన్నీ అప్రధానమైనది. ఆ భూమి యొక్క మౌనం ప్రధానమైనది, మిగతాన్ని మీరు చేసుకోండి అంత ప్రధానమైనది దీనికి లేదు. అప్రధానమైన అప్రధానమైనది మీరు చేయటం మానవుడు మీరు చేయండి, మీరు దిగుమని చేస్తా మీరు చేయగలిగి లేదు. మీరు చేస్తాం, మీరు సాధన చేయండి, సాధన చేయండి, సాధన చేయండి, ఎప్పుడు చేయండి, ఎక్కడ చేయండి, మీ చర్యలు విడిచిపెట్టే వరకు సాధన విడిచిపెట్టండు, సాధన చేయండి. సాధనలో ఏమి లేదని మీకు తెలిసే వరకు సాధన చేయండి అన్నాడు రమణాచార్యులు. మంచి కూడా ఎంతో కొంత ఉంది, కానీ బంగారం నుండి మంచి ఎక్కువ దాంతో పోల్చుకుంటే చాలా తప్పు. అయితే గురువు యొక్క మౌనం బంగారం లాంటివి నేను చేసే సాధనలు మట్టి లాంటివి, కానీ మట్టికి విడవలేదనుకోకండి. ఆ మట్టికి కూడా ఎందుకంటే ఎంతో కొంత ఇవ్వండి, బంగారం కూడా పోల్చుకుంటే మట్టి దీనికి నేను తక్కువ. అని స్వాములు గారు ఏమని చెప్తున్నారంటే వేలాదేని అర్థమన్నాడు, మౌనమే మౌలికమైన లోపం. అంటే ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు అందంగా మౌనం వస్తుంది. నీ మనస్సులో మార్పు తీసుకురాలేకపోవచ్చు మాటలు, కానీ మౌనం మటుకి నీ మనసులో మారు మనసును తీసుకొస్తుంది. మీకు డైరెక్షన్ ఈశ్వరుకు ఎలా తయారు చేయాలి కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తుంది, మీకు కరెక్ట్ థింకింగ్ నేర్పుతుంది. అంటే కరెక్ట్ అంటే జీవిత విధానంలో మీ జీవిత విధానంలో మార్పు వస్తుంది, మీ బిహేవియర్లో మార్పు వస్తుంది, మొత్తం సత్యమైతే తిరుగుతుంది. ఇదంతా గురువు యొక్క అనుగ్రహం వల్ల వాటంతటే వచ్చేస్తాయి. అంటే గురువు అనుగ్రహం అది ఫండమెంటల్ గా చాలా అవసరం, అత్యంత ప్రధానమైనది, అది ప్రధానమైనది అని గురువు యొక్క మౌనం గురించి ఉపదేశిస్తున్నారు. గురువు మౌనంగా అంటే చాలా మనసు దాని గురించి పరిశుద్ధంగా ఉంటుందయ్యా. అంటే నువ్వు పూజ చేస్తున్నావు, జపం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, సత్యాన వ్రతాలు చేస్తున్నావు, ఎందుకు నీ మనసు బాగుపడతానని, నీ బుద్ధి శుద్ధి అవుతానని, నీ మనసు కవిత్రమవడం కోసం ఇవన్నీ మంచియే. శ్రవణాలు చేస్తున్నావు, రాతలు రాస్తున్నావు, రామకోటి రాస్తున్నావు, ఇవన్నీ మంచియే. కానీ గురువు యొక్క అనుగ్రహం ఉంది అతి వేగంగా అతి శుభ్రంగా ఎన్నికలు కంటే పడుతుంది నేను కవిత్రం చేస్తుంది గురువు యొక్క అనుగ్రహం. అచలిక పరిశుద్ధం చేస్తుంది, ఒకటి ఆలోచిస్తాం, ఇంకోటి మాట్లాడతాం, మరొకటి చేస్తాం, మనం పడుతుంది ఆలోచన ఆలోచించేటోటి నోటితో చేసేటోటి చేతోటి పని చేసేటోటి మీకు పవిత్రత, మీకు మోక్షమా, మీకు జ్ఞానమా, మీకు శాంతి. కొంతమంది మాట్లాడుతుంటే అవునని చెప్పరు, కొంతమంది ఎవరికి మనం తగ్గించి వెళ్తాం అనుకోండి, వాళ్ళు ఎవరిని చెప్పరు, కాదని చెప్పరు, ఇప్పుడు నాలుగు రోజులు ఉన్నాక కనిపించమని చెప్పరు. ఏదో చెప్తారు, ఆ మాటలు మనకు అర్థం కాదు, అది విసిపచ్చి మనం బయటకు వెళ్ళిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు పవిత్రతలేదు అని అర్థం. అవునంటే అవునని చెప్పచ్చు, కాదంటే కాదని చెప్పచ్చు. ఏ మాయ మాటలు చెప్తారు, మనమే విసిపచ్చి మనమే తయారైపోయి ఇంకొస్తామని నమస్కార బాణం అంటే పడవేసి బయటకు వచ్చారు. అంటే ఏంటి, వాళ్ళ మనసులో స్పష్టత లేదు, హృదయంలో పవిత్రత లేదు అని అర్థం. అది చెప్పాలి, మన అనర్థం అంటే దాని అర్థం అది. కానీ చదువుతుడు ఏం చేస్తాడంటే అవునంటే అవునని చెప్తాడు, కాదంటే కాదని చెప్తాడు. అందుకని ఏదో రకంగా మాయ మాటలు చెప్పుకున్నాడు. అది పవిత్రత యొక్క లక్షణం కా, ఏ రకంగా నీ బుద్ధిని మళ్ళిస్తే, ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే, ఎటువంటి పవిత్రతతో నేను అలంకరిస్తే నీకు జ్ఞానం కలుగుతుందో, అటువంటి ఏకాగ్రతని, అటువంటి పవిత్రతను మీ గురువు సంపాదించి సమకూర్చి పెడతారు వాడి గురువు. మనం కూడా మాట్లాడుతూ ఉంటుంది, మన ఉత్తములు అర్థం చేసుకోగలరు, మౌనం కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఎదుటి మనుషులకు యోగ్యత ఉంటే ఆ మౌనం యొక్క సంభాషణ అర్థం అవుతుంది. ఎదుటి మనిషికి యోగ్యత లేకపోతే ఆ మౌనం యొక్క సంభాషణ అర్థం కాదు. నిశ్చయిత వచ్చినప్పుడు, యోగ్యత వచ్చినప్పుడు, అర్హత వచ్చినప్పుడు మనం ప్రసంగాలు చేయక్కర్లేదు, రచనలు చేయక్కర్లేదు, రాతలు రాయక్కర్లేదు, ప్రసంగాలు చేయక్కర్లేదు. ఇంకా మౌనం సరిపోతుంది, ఆ సైలెన్స్ మనం కూడా మాట్లాడుతూ ఉంటుంది. మనం మన జీవితాన్ని తీర్చి చూస్తుంది, మన జీవితాన్ని తీర్చి చూస్తుంది. తీర్చి చూసి మనం ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ చావుడైన స్థితి ఉందో, అక్కడికి పడిపోతుంది మనం యొక్క మౌనం. మామూలు మాటలకు బ్రేక్లు ఉంటాయి, మన యొక్క మౌనానికి బ్రేక్లు ఉండవు. అది మృతనప్పుడు అసలు యాసకాలంలో ఎండిపోయే నది లాంటిది కాదు. కొన్ని నదులు వేసవకాలంలో కూడా ప్రవహిస్తూ ఉంటాయి, వాటిని జీవనదులు అంటారు. గురువు యొక్క అనుగ్రహం కూడా జీవనదులు అంటే వేసవకాలంలో ఎండిపోయి, వర్షాకాలంలో ప్రవహించి వేసవకాలంలో ఎండిపోయే నది లాంటిది కాదు. గురువు యొక్క అనుగ్రహం అనే ప్రవాహం, అనుగ్రహం అనే నది అలా ఎండిపోయింది కాదు. మీరు సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్ చేసి కూడా వస్తూ ఉంటాయి, సాధన చేసేందుకు ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆ ఫెయిల్ అయిన పునాది రాకుండా మీ జీవితంలో మారుతూ ఉంటాయి. మీరు చేసిన ప్రయత్నం వదలకపోదు. చైల్డ్హుడ్స్ అన్నప్పుడు స్టెప్పింగ్ స్టోన్స్ అంటే మీరు సాధన చేసే సాధన చేస్తూ ఉండొచ్చు, అది పడిపోతూ ఉండొచ్చు. కానీ అంతమాత్రం కదా మీ యొక్క సాధన వేస్ట్ అవ్వదు, మీ సాధన వేస్ట్ అవ్వదు. ఇవన్నీ కూడా పునాది రాకుండా అంటే మీ సాధన, మీరు మోక్షాయుధం పొందడం కోసం మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా పునాది రాకుండా పడిపోతూ ఉంటాయి. ఏదైతే మనం మీరు కనపడదు సాధనలో. అంటే కృష్ణుడు ఏమన్నాడంటే చేసిన ప్రయత్నం వృధాపోదు, చేసిన మంచి వృధా పోదు, రాబోయే జన్మలో అన్ని మీరు కలిసి వస్తాయి. నాకేమక్కర్లేదు, మీరు చేసింది నీకే నేను ఇచ్చేస్తాను. నాకేమవుతుంది, నాకు ఏ పూర్ణకామం, పూర్ణకామకి కామ ఏముంటుంది? ఆయన పూర్ణకామం, ఆయన ఎవరు పూర్ణకామం. ఎక్కడ కామం లేదు అక్కడ శాంతి ఉంది, ఎక్కడ గర్వం ఉండదు అక్కడ సంతోషం ఉంటుంది. ఆశ లేని చోట శాంతి ఉంటుంది, ఆశ లేని చోట శాంతి ఉంటుంది. అహంకారం లేని చోట, గర్వం లేని చోట సంతోషం ఉంటుంది. కామం లేని చోట శాంతి ఉంటుంది. ఎవరైతే కామంతో కాలిపోతున్నాడో వాడికి శాంతి ఉండదు. వాడికి ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత ఉదాత్త స్థితిలో ఉన్నా భౌతికంగా గర్వం లేని చోట సంతోషం ఉంటుంది, కామం లేని చోట శాంతి ఉంటుంది, అహంకారం లేని చోట ఆనందం. మీకు ఎంత ధనం ఉన్నా అహంభావంతో కాలిపోతాంటే, అహంభావంతో మారిపోతాంటే మీకు ఆనందం దొరకదు. అది మైండ్లో ఉన్నప్పటికీ ఎందుకు సేవ చేసేటువంటిదంటే, దేని తొలగిస్తే మీకు వస్తువు అందుకుంటుందో దాన్ని తొలగించడానికి, నేరుతో సహా తెకలికి తొలగించడానికి ప్రయత్నం చేస్తారు వాడి నిజమైనప్పుడు. పని చేసేవాడికి అందరూ పేరు పెడతారు, ఏం పని లేకుండా సమర్థనంగా కూర్చునే ఉన్నట్టు పేరేం పెడతారు. అంటే పని చేస్తే కదా మీ పేరు పెట్టడానికి అని స్వామి వివేకాలు నేను చెప్పానంటే, నేను ఏదైనా పని చేసినందుకు పొరపాటు రావచ్చు. పొరపాటు చేశాను, పొరపాటు చేశామని అక్షమాన్ని స్మరించుకోవడం మానేసి ఆ చేసిన పొరపాటు మీరు పని చేసిన పెరిగిన పొరపాటును గురితే ఆ పొరపాటును మళ్ళీ రాకుండా చూసుకోండి. ఏమంటే చేసిన పొరపాట్లే సరిపోయే వరకు చేసినప్పుడు తెలుసుకోవడం లక్ష్యం. ఒకవేళ పొరపాటు చేసినా పొరపాటును సవరించినా ఆ పొరపాటు నుంచి బయటకు వచ్చి మరణం వచ్చేటప్పుడు ఆ పొరపాటు నుంచి మీరు బయటకు వస్తే అది తెలియని వాడు లక్ష్యం అన్నాడు స్వామి. దక్షిణేశ్వరుడు కృష్ణుడి మెడలో ఎవరు బంగారు గురించి చేయిస్తే నా దూరం ఉన్నాకే ఓ దొంగోడ బంగారు గురించి పట్టిపోయాడు. బంగారు గురించి పట్టిపోయి దక్షిణేశ్వరుడు రామకృష్ణ పరమహంస గారు జీవించి ఉండగా మాట్లాడింది. అప్పుడు రామకృష్ణ పరమహంస గారి దగ్గర వచ్చి ఒక భక్తులు ఏమన్నారంటే, అంటే కృష్ణుని అందరూ దేవుడు దేవుడు అంటున్నారు, ఆయన మెడలో బంగారం పట్టిపోయాడు దొంగలు వచ్చి, ఆయన మెడలో ఉన్న బంగారం ఆయన కాపాడుకోలేకపోయాడు, ఆయన దేవుడు ఏంటి అన్నారు. కృష్ణుడి మెడలో ఉన్న బంగారమే కృష్ణుడు దొంగలు పట్టిపోతాయంటే కాపాడుకోలేకపోయాడు, బంగారం ఎంత గొప్పదనం మనం అనుకుంటున్నాము, కృష్ణుడు కూడా అంతే గొప్పదనం అనుకుంటే ఆయనకి ఏమిటి అలా ఉంటాడు అని రామకృష్ణుడు అన్నాడు. దేవుడికి మట్టంతో బంగారం అంటో రాయి అంటో మట్టి బంగారము రాయి అంత సమానం. బంగారం అంటే నీకు గొప్ప నాకు గొప్ప, దేవుడికి గొప్ప కాదు. ఒకవేళ నువ్వు నేను బంగారం ఎంత గొప్పగా నువ్వు నేను ఎంత అనుకుంటున్నావు అలాగే కృష్ణుడు కూడా బంగారం అంత గొప్పదని అనుకుంటే వాడు దేవుడే కాదు. దేవుడికి బంగారం అంటో మట్టంతో రాయి కూడా అంది అన్నాడు రామకృష్ణ. ఆయన కృష్ణుడు కదా, ఆయన శివభూతుడో చెప్పాడు శివభూతుడు, ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడే ఈ రామకృష్ణుడు, ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడే ఈ రామకృష్ణుడు అని చెప్పి నీ అద్వైతపరంగా కాదు సుమా అన్నాడు. వ్యవహారంగా అద్వైతపరం లేదు అంత బ్రహ్మమే, అంత అంత అద్వైతపరం లేదు బ్రహ్మానుభవంలో తెలియదు అంతా ఉంటే అంతా ఒకటి నలుగురు నారాయణుడు ఒకటి అక్కడ ద్వైతం లేదు. నేను ద్వైతపరంగా చెప్తున్నాను, నీ అద్వైతపరంగా కాదు, నీ బ్రాహ్మీశీశ్వరంగా కాదు, బ్రహ్మానుభవం పడితే అక్కడికి లేదు అంతా ఉండేది. అలా కాదు నేను వ్యవహారంగా చెప్తున్నాను, ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడే ఈ రామకృష్ణుడు. అంటే ఇలా నేను కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నాను అలాగే అది మటుకు నిజమే, ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడి రామకృష్ణుడు కానీ నీ అద్వైతపరంగా కాదు, నీ బ్రాహ్మీశీశ్వరంగా కాదు, బ్రహ్మం అక్కడికి లేదు అంతా ఉండేది. నీ మనసు మంచిది కాదనుకోండి అనుకోని మాట్లాడతాడు. నీ అంతా జయించి భగవంతుడు మిమ్మల్ని స్వర్గానికి పంపుతాడనుకోండి, మీ ఇంటర్ ఏం చేస్తారంటే స్వర్గాన్ని కూడా నాశనం చేసేస్తారు. ఇప్పుడు ఎందుకంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే మహర్షి ఉన్నాడు, ఎక్కడైతే పవిత్రుడు ఉన్నాడు, ఎక్కడైతే యోగులు ఉన్నాడు, ఎక్కడైతే అవతార పురుషుడు ఉన్నాడు, ఎక్కడైతే బ్రహ్మ జ్ఞానం ఉన్నాడు, ఎక్కడైతే ఆత్మ జ్ఞానం ఉన్నాడో ఆశ్రమాలు ఎంతో పవిత్రమైందట. ఆ కాళ్ళు నడిస్తే ఏ భూమి అయితే కాళ్ళు నడుస్తున్నాయో ఆ భూమి కూడా పవిత్రం అవుతుందట. ఏ నదిలో జ్ఞాని స్నానం చేస్తా నీ పవిత్రం అవుతాడట అని జ్ఞానం యొక్క వైభవం. అంటే జ్ఞానైతే గోదావరిలో స్నానం చేశారనుకుని గోదావరి నీళ్ళు పవిత్రం అవ్వట్ల గోదావరిలో నీళ్ళు పవిత్రం ఉంటాయి జ్ఞానం యొక్క వైభవం. రమణ మహర్షి సందర్భంలో భూమిని సాక్షిలో మాట్లాడతాడు. భూమికి మాట్లాడే శక్తి ఉంటే మట్టికి మాట్లాడే శక్తి ఉంటే మిమ్మల్ని సహనం నేర్చుకోమని చెబుతుంది అన్నారు. మనం మాటలు నేర్చుకున్నాం అలా కూడా ఈ ప్రాణికి భూమి మట్టి మాటలు నేర్చుకుందనుకోండి, మాటలు నేర్చుకుంటే మనకు కూడా బోధిస్తున్నట్టు, దేని గురించి బోధిస్తున్నట్టు, సహనం గురించి బోధిస్తున్నట్టు. అంటే సహనం వల్ల మనిషికి అంత దృష్టి కలుగుతుంది. కొంతమంది ప్రత్యేకతలు పేరు పేరుపోతూ ఉంటారు, దానికి ఒక కారణం ఉండదు. కొంతమంది ప్రత్యేకతలు పేరు పేరుపోతూ ఉంటారు, దానికి ఒక కారణం ఉండదు. అంటే భూమి ఏం చెప్తుందంటే సహనం నేర్చుకోమని చెప్తున్నట్టు. సహనం వల్ల మనసుకు అంత దృష్టి కలుగుతుంది. ఒంటి జ్ఞాపించుకోండి, మనకు అనేక మంది పార్లమెంట్ మెంబర్లు చేశారు, మంత్రులు చేశారు, ప్రధానమంత్రులు చేశారు, ఎవరికి కేరా ఇంట్రెస్ట్ ఉండేది. ఎవరైతే సమిత్రుడు, ఎవరైతే ఉదాత్తుడు, ఎవరైతే మహోన్నతుడు, వాడికి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా చిరకాలం చిరకాలం మానవ జాతి వాళ్ళని స్మరించుకుంటుంది. వెంకట పేషెంట్ అందరూ చేయలేదా, చేశారు. అమెరికాకి వచ్చేప్పుడు మన వెంకట జ్ఞాపకం వస్తాడు, ఇండియాకి వచ్చేప్పుడు మీకు గాంధీ జ్ఞాపకం వస్తాడు. మిగతా వాళ్ళు పదవి చేయలేదు కాదు, ఎవరైతే పవిత్రతుందో ఎవరికైతే యోగిస్తుందో వాడి శరీరాలు ఉన్నా వాడి శరీరాలు లేకపోయినా మన మానవ జాతి ఈ నదులు ఎంతకాలం అయితే ప్రవహిస్తూ ఉంటాయో, సూర్యుడు ఎంతకాలం ఉదయిస్తూ ఉంటాడో, మానవ జాతి అంతకాలంలో ఉన్నాయో వాడి పేరు దాని అంటూ అంటే పవిత్ర యొక్క ప్రాముఖ్యత యోగి చేసే ప్రాముఖ్యత మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయవచ్చు. గురువు యొక్క మౌనం పరికరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంటుంది. ఆయన చెప్పక్కర్లేదు, ఆయన ఏ భూమి మీద నడిచాడు, ఏ ఆకాశం కింద నడిచాడు, ప్రదేశం చోట వాతావరణం చోటి పవిత్ర సన్నిహితమైన సంబంధం ఉంటుంది. ఎవరైతే సమక్షంలో జీవించారో వాళ్ళతో వాళ్ళతోటి ఆ పరిసరాలతోటి ఆ జీవకోటతోటి ఆయన ఎలా ఉంటుంది, సన్నిహితమైన సంబంధం ప్రపంచతోటి ఉంటుంది. ఆ గాలి చల్లగా వీస్తుంది, ఆ గాలి కూడా చల్లగా వీస్తుంది, ప్రతిదీ మనోహరంగా ఉంటుంది, ప్రతిదీ అందంగా ఉంటుంది. డ్యూటీని ఆ డ్యూటీని ఇన్స్టిట్యూట్ ప్రపంచంలో అన్నిటికంటే సౌందర్యం ఏదంటే ఆత్మసత్యం, అగ్ని సత్యం, పారమార్థిక సత్యమే, వ్యవహారిక సత్యం కాదు. ఆ పారమార్థిక సత్యం అన్నిటికంటే అందమైనది. ఏది అందమైనది? పారమార్థిక సత్యం. దానికి మించిన ఆనందం దేనికి లేదు, దానికి మించిన ఆనందం దేనికి లేదు. బయటకు మీరు చూసే శవాలు మటుకు వాళ్ళు కాదు, మీరు చూసే శవాలు వాళ్ళు కాదు, మీరు చూసే శరీరాలు వాళ్ళు కాదు. ఆనందంలోకి, ఆ సత్యంలోకి, ఆ సౌందర్యంలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి బయట కనిపిస్తున్నారు వాళ్ళ ఇవాళ గురు. నిఖిలేష్ చెప్పాడు బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ బ్యూటీ. గాంధీ గారు వాడు దాట్ ఈజ్ ట్రూత్ అంటారు, దాట్ ఈజ్ ట్రూత్ అని చెప్పడం కంటే ట్రూత్ ఈజ్ గాడ్, దైవము సత్యం అని చెప్పడం కంటే సత్యమే దైవం అని చెప్పడం అంటే అప్రాప్రియేట్గా ఉంటుంది, ప్రాప్తంగా ఉంటుంది. దైవము సత్యం అని చెప్పడం కంటే సత్యమే దైవము, గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్పడం కంటే ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పడం మంచిది. అది సరళంగా ఉంటుంది, సహేతంగా ఉంటుంది, హేతుబద్ధంగా ఉంటుంది. పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంటుంది. అంటే గురువు యొక్క సన్నిహితులో నువ్వు దేహంలో ఉన్నా లోకంలో ఉన్నా దేశాకృతి స్థితికి లోకాకృతి స్థితికి నువ్వు మూసుకుని వెళ్ళిపోతావయ్యా నువ్వు, అంత గురువు యొక్క సన్నిహి ఆ అట్రాక్షన్, గురువు యొక్క ప్రభావం అలా పనిచేస్తుంది. నేను దేశంలో ఉంటావు, నేను దేశంలో ఉంటావు, దేశాకృతి స్థితికి వెళ్ళిపోతూ ఉంటావు, ఏదో ఒక ఏదో ఊళ్ళో ఉంటావు, ఆ గ్రామానికి సంబంధించిన అతి స్థితికి వెళ్ళిపోతూ ఉంటావు, దేశంలో ఉండి దేశం లేని స్థితిని పొందుతూ ఉంటావు, లోకంలో ఉండి కూడా లోకం లేని స్థితిని పొందుతూ ఉంటావు, వాడిలో ఉండి వాడిలో స్టేజ్కి వెళ్తావు, వరలు ఉండి వరలు స్టేజ్కి వెళ్తావు. ఆ గురువు యొక్క సన్నిధానం, గురువు యొక్క మౌనం, అవి ఉండే కాదు, ఆ పరిసరాలు కూడా, ఆ కల్చర్ యొక్క వేగం వల్ల అది జీవకుండా కాదు, పంచభూతాలు కూడా చలబడతాయి. పంచభూతాలకు చలదనం వస్తుంది, జీవకుండా కూడా చలదనం వస్తుంది. ఇది గురువు యొక్క మౌని యొక్క ప్రభావం వల్ల వాడు గురువు వాడికి అనుబంధమైన పరిసరాలతో అత్యంతమైన అనుబంధం ఉంటుంది. అంటే ఏదైతే విజయవాడలో రైల్వే స్టేషన్ పనిచేస్తామనుకోండి, మనం ఆ స్టేషన్కి ట్యూన్ చేసుకోవాలి, అది గురువు యొక్క అనుగ్రహం కూడా మన మనసును ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకుంటే ఆ గురువు యొక్క ప్రేమ మనకి తెలుస్తూ ఉంటుంది. ట్యూన్ చేసుకోకపోతే ఆ విజయవాడ రైల్వే స్టేషన్ పనిచేస్తున్నప్పటికీ మాట మనకు వినపడదు, వినపడదు, కాపాడత బొమ్మ. ఆ ట్యూన్ చేసుకునే బాధ్యత, ఆ ట్యూన్ చేసుకునే బాధ్యత మనకు ఉంది. మనకి ఒక ఎకరం ఉన్నప్పుడు ఒక రకంగా నడుస్తాం, నేను అలా చూడండి కొంతమంది పది ఎకరాలు వచ్చేసినాయి అనుకోండి, వాటిని స్టైట్ మారుతాం. మరీ డెబ్బ ఎక్కువైతే నోటికి పక్షవాతం కూడా రావచ్చు. అంటే బాగా డెబ్బ ఎక్కువైపోయింది అనుకోండి, నోటికి పక్షవాతం వచ్చిన వాడు ఎలా మాట్లాడతారా, నూరు ఎలా మాట్లాడుతూ ఉంటాం. వాటిని స్టైట్, ఈ వాటిని స్టైట్, ఆ బిహేవియర్ కొంత ఆస్తి పెరిగితే మాత్రం వచ్చేస్తాం అనమాట. కానీ రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన రోజున రోజు పెట్టుకున్నాడు. 54 సంవత్సరాలు అరుణాచలంలో ఆశ్రమంలో డబ్బు కురిసింది, యాత్రలు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు, అన్ని బ్రాంచీల్లో ఉన్న గొప్పవాళ్ళు, అన్ని బ్రాంచీల్లో ఉన్న ప్రత్యేకత ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. ఆయన మామూలుగా అరుణాచలం వచ్చిన రోజున ఎలా ఉన్నాడు, శరీరం మించి పెట్టుకుని కూడా అలాగే ఉన్నాడు వాడు మనిషి.
దశామృతి మౌనం కూడా దక్షిణామూర్తి మాట్లాడలేదు. దక్షిణామూర్తి దక్షిణ అమూర్తి, దక్షిణం అంటే కుడివైపు, అమూర్తి అంటే మూర్తి లేకుండా భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు, రూపం లేకుండా ఉన్నాడు. ఇక్కడ కుడివైపు ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అంతగా ఉన్న స్వామి అంతర్యాముగా ఉంటే నీ హృదయంలో దిష్ట వేసుకుని ఉన్నాడు, ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అమూర్తిగా ఉన్నాడు, మూర్తిగా లేడు, అరూపంగా ఉన్నాడు, రూపంగా లేడు. అంటే మీకు కనిపించడం లేదు, కనిపించడం లేదని లేదంటూ అతడు అమూర్తిగా ఉన్నాడు. ఈ లోపల ఎలా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, అమూర్తిగా ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి నీదేమి నీకు తెలుస్తాను, నీ ఎందుకు నీకు తెలుస్తున్నాను, నాకు దేహం ఉందని నాకు తెలుస్తాను, ప్రపంచం నీకు కనిపిస్తాను. వాడక లేకపోతే నీ దేహం నీకు ఉన్నా నీకు తెలియదు. ఏది లేదనుకున్న వాడు ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు, అరూపంగా ఉన్నాడు, అమూర్తిగా ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. నీ దేహం ఉన్నా ఉన్నాడు, దేహం లేకపోయినా ఉన్నాడు, అరూపంగా ఉన్నాడు, అమూర్తిగా ఉన్నాడు. ఆయన పనిచేసే నీకు తెలియదు, లేదు ఏం చేయండి, నిశ్చలంగా నిశ్చలంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నీలో సంస్కారాలు వాసనలు అనేది నీ ఈరోజు అది నిద్రపోతున్నాయో, లేకపోతే నిజంగా లక్షించింది అని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆయన సర్వసాక్షి, ఆయన పంచభూతాలకి సాక్షి అయినాయి, మీకు సాక్షి అయినాయి, నాకు సాక్షి అయినాయి. ఆయనకు చూడటానికి కళ్ళు ఉండక్కర్లేదు, వినడానికి చెవులు ఉండక్కర్లేదు, పనిచేయడానికి చేతులు ఉండక్కర్లేదు, నయడానికి కాళ్ళు ఉండక్కర్లేదు. అవయవాలతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా పనిచేస్తాడు. మీ మనస్సుకు మనస్సు అయినా, మీ ప్రాణానికి ప్రాణమైనా, మీ హృదయానికి హృదయం ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. ఆ లోపల అంతర్యామి నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. లోపల ఈశ్వరుడు ఉన్నాడు,
అంతర్యాముగా ఉన్నాడు. అయితే అది లోకం లేదు కాబట్టి లేదని మనం అనుకుంటున్నాం. లోకము నామము తీయలే ప్రపంచం అంటే ఈ రూపాన్ని నామాన్ని తీరు ఎవరు దాటి వేయడం ప్రకృతిని దాటి వెళ్తాడు పరమాత్ముడు ఐక్యమవుతాడు. ప్రపంచం అంటే ఏం లేదు, రూపము నామము క్రియ ఈ మూడే ప్రపంచం మనం తెలుస్తున్నాం. దీన్ని దాటేది వాడు ప్రకృతిని దాటి వెళ్ళిపోతాడు పరమాత్ముడు ఐక్యమైపోతాడు. మన జీవితం పెరుగుదా చనిపోయే వరకు రూప దృష్టి నామ దృష్టి లేకపోతే మేము ఈ పని చేసాం ఆ గొప్ప పని చేసాం ఈ గొప్ప పని చేసాం అనుకునేవాడు. మీరు చేసిన పనులు మర్చిపోండి, ఒక మంచి చేసి ఉండొచ్చు మర్చిపోండి. మర్చిపోవడం కంటే మించిన మందులు మించకపోతే జరిగిపోయిన పనులు మీరు ఏమైనా మంచి పనులు చేసినా అవి నిరంతరం జ్ఞాపకం పెట్టుకుంటే మీకు గర్వం వస్తుంది, మొదలుపోతానని పెరుగుతుంది. చెయ్యండి, చేసి మర్చిపోండి. ఈ మధ్యన మన జిల్లాలో ఒక ముసలాయన చనిపోయారు. 97 సంవత్సరాలు జీవించి ఒక ముసలాయన చనిపోయారు. ఈ మధ్యన మీరు ఎవరిని చూడాలండి, మీకు ఎవరిని చూడాలండి, మీకు ఎవరినైనా చూడాలంటే ఆ రూపాలను తీసుకొస్తాము ఆ నామాలను తీసుకొస్తామన్నారు. మీకు ఎవరిని చూడాలండి చెప్పండి, ఆ రూపాన్ని తీసుకొస్తాము ఆ నామాన్ని తీసుకొస్తామంటే నేను జీవించుండగా ప్రేమ ఎలా ఉంటుందో తెలియని రూపాన్ని ఆ నామాన్ని ఇప్పుడు చచ్చే ముందు ఎందుకు నా దగ్గరికి మనం తీసుకురావాలనుకున్నాను. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ రూపాలను తీసుకొస్తానన్నారో, ఏ నామాలను తీసుకొస్తానన్నారో జీవించుండగా ఎప్పుడు నన్ను ప్రేమించగలరు. జీవించుండగా ఎప్పుడు ప్రేమించినప్పుడు నేను ప్రాణ ప్రయాణ టైంలో తిరిగి నన్ను విడిచిపెట్టే టైంలో ఎందుకు వాళ్ళని తీసుకురావటం. జీవించుండగా ప్రేమించిన రూపాన్ని ఆ నామాన్ని ఇప్పుడు మీరు తీసుకొచ్చి నాకు చూపిస్తానన్నారు. ఎందుకు మీ చనిపోయిన టైంలో వ్యవసాయ దశలో వ్యవసాయ దశలో మానవుని స్మరించుకుంటే నేను బాగుపడతాను కదా. నాకున్న మాధవ స్మరణను ఇప్పుడు చెరగొట్టుకుని మీరు పరమేశ్వర మాధవ చింతన మాధవుని స్మరించుకుంటున్నాను. మీకు ఏ రూపాలు కావాలి, ఏ నామాలు కావాలని మీరు అడుగుతున్నారు. ఆ రూపాలు నామాలు నన్ను ఎప్పుడు బతుకుండగా నన్ను ప్రేమించలేదు, చచ్చిపోయేప్పుడు ఎందుకు వాళ్ళని ఇక్కడ మోసుకురావటం. నా ఈశ్వర స్మరణను చెరగొట్టకని మీరు భగవాన్ ఎవరైనా ఏదో ప్రశ్నలు అడిగేవారు, ఆ ప్రశ్నలో కనుక సిన్సియారిటీ ఉంటే నిజంగా తెలుసుకోవాలని సాంక్షతోటే కనుక అడుగుతుంటే హేళన కోసం కాకుండా ఏమన్నా తెలుసుకోవాలని కాన్స్టే కనుక అడుగుతుంటే చెప్పేవాడు మన అర్థం కావటం కదా అని వాడవాడు. అప్పుడు వెంటనే మౌనంలోకి వచ్చేసాం. ఆ మౌనం ద్వారా వాళ్ళకి అర్థమే చెప్తూ ఆ బుద్ధికి స్ఫురింపజేసేవాడు. అది గురువు మనం మూర్తులు చెప్పినంత వాళ్ళకి అర్థం అవుతుంది కనుకున్నప్పుడు మౌనంలోకి వెళ్ళేవాడు. మౌనంలోకి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యే చెప్పేవాడు, గుండెకి తాకే చెప్పి స్ఫురింపజేసేవాడు వాడు గురువు. మౌనానికి కూడా శక్తి ఉంది. ఆయన మౌన శక్తి అది వాడి గుండెకి తాకి వాడికి అవగాహనకు అందించేది. ఈ మౌన శక్తి వెళ్ళి వాడి బుద్ధి మీద పనిచేసి వాడి బుద్ధి అర్థం చేసుకునే శక్తిని బుద్ధికి ప్రసాదించేది ఎవరు, గురువు యొక్క అనుగ్రహం. అంత బలీనమైనది గురువు యొక్క అనుగ్రహం. అంటే భగవాన్ చెప్తూ ఉంటారు, పూజలు మంచియే, పూజల కంటే జపాల కంటే జనాల కంటే గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలీనమైనది. అవన్నీ మిగతా అన్ని సెకండ్లు అంటే గురువు యొక్క అనుగ్రహం అనుకోండి, మీకు శక్తి కలుగుతుంది, మీ చైతన్య స్థాయి పెరుగుతుంది, మనిషి అయిపోతావు, మహాత్ముడు అయిపోతావు, మహర్షి అయిపోతావు. అంటే మహర్షికి మానసికి అయిన మినహాలు ఇప్పుడు ఉండవు. మాట్లాడాలంటే శరీరం ఉండాలి, మాట్లాడాలంటే నోరు ఉండాలి. మౌనానికి నోరు అక్కర్లేదు, శరీరం అక్కర్లేదు. నేను జీవితంలో టీచింగ్ గురువు యొక్క మౌనం కళ్ళు లేకుండా చూడగలరు, నోరు లేకుండా మాట్లాడగలరు. ఆ మౌనానికి ఆ శక్తి ఉంది, మౌనానికి ఆ శక్తి ఉంది. ఎవరైనా పెద్దలు మాట్లాడుతుంటే, ప్రవక్తలు మాట్లాడుతుంటే, మహాత్ములు మాట్లాడుతుంటే ఆ శబ్దం యొక్క అర్థం నీ మనసుకు అందుతూ ఉంటుంది. కానీ ఆ మహాత్ముల యొక్క మర్మం, నీ మహర్షి యొక్క మర్మం నీ మనసుకు అందుతుంది. ఏం మనకు టీచింగ్ వచ్చుకుని పెద్దలు మాట్లాడుతుంటే ఓ నీ మాటకి అర్థం కదా, ఇలా అర్థం చేసుకోవాలి కదా అని నీ మనసుకు తెలుస్తూ ఉంటుంది మాట్లాడతాడు. కానీ మహాత్ముల యొక్క మౌనం నీ అర్థానికి అందదు, నీ మనసు కూడా అందదు. అంటే నీ మనస్సు, నీ మనసుకి అందేది కాదు, నీ మనస్సుకి అందేది కాదు. నీ మనస్సు ఎక్కడ లేదో, నీ మనస్సు యొక్క మౌనం గురించి ఎక్కడైతే మనం మౌనం ఉందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. ఆ మౌనం నీ మనస్సుకి అందదు. ఎప్పుడు అవుతుంది, ఆ గురువు యొక్క మౌనంలోంచి మౌనం వస్తుంది. నువ్వు కూడా మౌనంలోకి వెళ్ళినప్పుడే గురువు యొక్క మౌనం నీకు అర్థం అవుతుంది. కానీ నీ మనస్సుకి అందదు. ఇంకా మనస్సు నుంచి రావటం లేదు, అక్కడ మాట మనం మూలం అంటూ వస్తాం. ఏ ఉపనిషత్తులో ఉంది ఇది గురువు యొక్క మాట నీకు అందుతుంది. ఓ వ్యాధి అర్థం శబ్దం నోటితో ఉచ్చారణ చేసినప్పుడు గురువు యొక్క మౌనం కొన్ని గడవలు లోతుంటుంది, అది నీకు అందదు. కొన్ని గడవలు లోతుంటుంది, అది నీకు అందదు. ఎక్కడో లోతులు ఉంటుంది ఆ మౌనం, ఎక్కడ నీ మనోమూలం, ఆ మనోమూలం నుంచి వస్తుంది ఆ మౌనం. ఆ మౌనం నీకు అర్థం అవ్వాలంటే నీ మనోమూలంలో లేనప్పుడు నీకు అర్థం అవుతుంది. కానీ నీ ఊహలకి, నీ సంకల్పాలకి, నీ ఆలోచనకి, నీ బుద్ధికి గురువు యొక్క మౌనం అందటం అది సంభాషణ అతీతం. నీ చూపులకి, నీ చేతలకి, నీ మాటలకి, నీ ఆలోచనకి, నీ తలంపులకి, నీ సంకల్పాలకి, సంకల్పాలకి గురువు యొక్క మౌనం అతీతం. ఇది ఎవరు 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 ఆల్ దీస్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ పెట్టి ఓన్లీ క్వాలిటీ థింగ్స్ అనే రకం ఉండడం మనకి తెలియదు. ఎంత దూరంగా ఉన్నాడో మనకి తెలియదు. మనకి దగ్గరగా ఉండొచ్చు శరీరం, మనకి గురువు యొక్క శరీరం మన శరీరం దగ్గరగా ఉండొచ్చు, కానీ లోపల వాడెక్కడున్నాడో, మనం ఎక్కడున్నాడో అందుబాటు. మన మనస్సు చుట్టూ తిరుగుతున్నాం, వాడు మనోమూలంలో ఉన్నాడు. మనస్సు చుట్టూ తిరిగే నీకు మనోమూలం వాడు ఎలా అర్థమవుతాడు? నీ అర్థానికి అందడం, నీ మనస్సుకి అందడం. కొంతమంది ఉదాసీనంగా ఉంటారు. అంటే మీరు స్తోత్రం చేసినా, మీరు స్తోత్రం చేసినా విమర్శించినా వాళ్ళ ఉన్నత స్థానంలో ఆసీనుడిగా ఉంటారు, అది ఉదాసీనం. సూర్యుడు మీద కూడా మనం ఉండేయచ్చు, కానీ మన ముందు సూర్యుడు దాకా వెళ్ళదు. కొంతమంది ఎలా ఉదాసీనంగా ఉంటారంటే, ఉదాసీనం అంటే ఉన్నత స్థితిలో ఆసీనులు కూర్చుంటారు. మీ భగవంతులు అక్కడికి వెళ్ళవు, మీ మనుషులు అక్కడికి వెళ్ళవు. ఇప్పుడు వాళ్ళ పాదాలు మనం చూడవలసింది, కానీ వాళ్ళ ముఖాలను మనం చూడలేము. ఉదాసీనం ఏంటంటే ఉన్నతమైన స్థితిలో ఆసీనులు ఉంటారు, ఉదాసీనంగా ఉంటారు. మీ మనుషులు అంత దూరం వెళ్ళవు, మీ పొగడ్తలు కూడా, మీ అంత దూరం వెళ్ళవు, మీ స్తోత్రాలు కూడా అంత దూరం వెళ్ళగలం. ఉదాసీనంగా ఉంటారు. ఎలా ఉంటారు? అసలైన ఉపదేశం అది. ఎక్కడైతే ఉదాసీనంగా ఉన్నారో, వేసి అక్కడి నుంచి వచ్చే మాట మీకు ఉపదేశంగా పనిచేస్తుంది. మీ స్వరూపంలో కొంచెం మనం తీసుకెళ్ళి ఉపదేశం. ఉపవాసం అంటే మనం ఏమనుకుంటామంటే, అన్నం తినకుండా ఉంటాం ఉపవాసం అనుకుంటాం. ఉపవాసం అంటే దగ్గరగా ఆ చైతన్యానికి దగ్గరగా, నువ్వు ఎవరు నువ్వు ఎవరిగా ఉన్నావో ఆ వస్తువు దగ్గరగా ఉండటం, అక్కడ వాసన చేయటం ఉపవాసం. మనం అంటా ఉంటారు, మీరు ఎప్పుడైనా అరుణాచల వాసన చేశారా? కొంతమంది అంటా ఉంటారు, మీరు ఎప్పుడైనా అరుణాచల వాసన చేశారా అంటే దాని అర్థం ఏంటంటే, అరుణాచలంలో ఎప్పుడైనా కొంతకాలం గడిపారా? మేము అరుణాచలం వాసన చేసినట్లు అక్కడ మేము 4 రోజులు ఉన్నాం, 5 రోజులు ఉన్నాం, పార్టీ వచ్చేస్తున్నాం. మేము మాకు అరుణాచల వాసన లేదు. అరుణాచల వాసం అంటే మీరు ఏదైనా కొంతకాలం పాటు, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు. మనం అరుణాచల వాసం కాదు, 1 కేజీ నడుపునా 3 కేజీ వచ్చేస్తున్నాం. మళ్ళీ మన నర్సాపం అయిపోయింది, మన పనికి అయిపోయింది, మనం మళ్ళీ చూస్తున్నాం. అరుణాచల వాసం అంటే కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళని అరుణాచల వాసి అంట. ఉపవాసం ఉప అంటే అత్యంత దగ్గరగా ఉండటం. ఎక్కడికి? ఆ చైతన్య వస్తుకి, సత్య వస్తువుకి, ఆ సౌందర్య వస్తుకి, ఆత్మ వస్తుకి, మన వస్తుకి దగ్గరగా ఉండటం, అత్యంత సమీపంగా ఉండటం, అది ఉపవాసం. మనం ఏమనుకుంటున్నాం అంటే అన్నం తినకుండా ఉంటే చాలు అనుకుంటాం. కొంతమంది అన్నం తినకుండా ఉంటే పెద్ద మీద రోజులన్నీ తలపెట్టుకుంటూ ఉంటారు. ఆ ఉపవాసం రోజునే భూమి జ్ఞాపకం వస్తాయి, గాలి జ్ఞాపకం వస్తాయి, పాయసం జ్ఞాపకం వస్తాయి. మామూలుగా శుభ్రంగా ఏ సరిపడి తినేసి కూర్చుంటే మీకు అనిపిస్తుంది. కొంతమంది ఉపవాసాలు చేస్తారు, ఎప్పుడు ఏ తినాలా, ఏ తినాలా, మళ్ళీ ఏ పెట్టి చేస్తున్నా అన్నీ ఎప్పుడు తినేద్దాం అంటే అది ఉపవాసం. చదువు పెట్టిన తినేస్తారు ఉపవాసం. ఉపవాసం ఏంటి? ఉపవాసం ఉపా దగ్గరగా, వాసం అరుణాచల వాసం, ద్వారకా వాసం, కాశీ వాసం. ఉపవాసం ఉపవాసం అంటే ఈ ఉదయానికి అత్యంత సమీపంలో ఉంటే ఆ నగర వస్తువు దగ్గర, నిజమైన వస్తువు దగ్గర సమీపంలో ఉండటం ఉపవాసం. అరుణాచలంలో ఉండటం అరుణాచల వాసం, ద్వారకలో ఉండటం ద్వారకా వాసం, కాశీలో ఉండటం కాశీ వాసం. ఇది ఉపవాసం అంటే మీ హృదయంలో ఉంటుంది, సత్యవస్తువు దగ్గర, నిరవస్తువు దగ్గరికి సమీపంలో ఉండటం, అది ఉపవాసం. ఉపవాసం తర్వాత ఉదాసీనం. ఉదాసీనం అంటే ఉన్నతమైన స్థితిలో, ఉదాత్తమైన స్థితిలో వారు ఆశీర్వాదాలు కూర్చుంటారు. మీ పొడత్తలకి, మీ స్తోత్రాలకి, మీ నిందలకి, మీ విమర్శలకి వాళ్ళ ఆనందాలు, అది అది ఉదాసీనం. ఇది ఉపవాసం. అదేంటన్నది ఉదాసీనం? అదేంటది ఉదాసీనం? ఆ అత్తగారు పట్టుకు తిరుగుతున్నప్పటికీ కొంతమంది కోడలు క్వైట్గా ఉంటారు, స్మైలింగ్ ఫేస్ తోటి ఉంటారు. అత్తగారు పట్టుకు తిరుగుతూ ఉంటారు, నీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు? ఉదాసీనంగా, స్మైలింగ్ ఫేస్, బ్యూటిఫుల్ ఫేస్, అస్నానం అదేంటి ఉదరాసనం అంటే వాడు ఈ చిట్ల కట్టి ఈ చిట్ల కట్టి ఉదాసీనం అది ఉన్న ఉన్నతమైన పీఠంలో ఉదాత్తమైన పీఠంలో ఆసీని కూర్చుంటా అది ఉదాసీనం ఇది ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా హృదయంలో ఉంటుంటే ఆత్మ వస్తువు దగ్గర చైతన్య వస్తువు దగ్గర అత్యంత సన్నిహితం మన ముందు కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు కొంతమందికి నిత్యులు ఉంటాయి వినలేదు రమణ మహర్షి గారి మీద రామకృష్ణుడి మీద వివేకానంద మీద మనకు అసూయ ఉందనుకోండి వాళ్ళకేం నష్టమే మనకే నష్టం ఆ పండుగలు కొన్ని వస్తువులు మిస్ అయిపోతాం ఇలాగ అర్థం చేసుకోండి ఇప్పుడు రమణ మహర్షి గారి మీద అసూయ ఉందనుకోండి మనకి వివేకానంద మీద అసూయ ఉందనుకోండి వివేకానందకి నష్టం ఏంటి మనమే నష్టపోతాం నిమిషం ఆ టీచింగ్ మిస్ అయిపోతాం భగవాన్ అంటారు రమణ కొంతమంది కళ్ళు ఉండి చూడలేదు నిత్యులు ఉండి మనలేదు అర్హత లేనప్పుడు యోగ్యత లేనప్పుడు కళ్ళు ఉన్నది మాత్రం చేత అందరికీ చూసే శక్తి ఉండదు చెవులు ఉన్నది మాత్రం చేత అందరికీ వినే శక్తి ఉండదు ఆ గ్రహించే శక్తి లేనప్పుడు ఎదుర్కొన్న మనిషి ఉన్నప్పటికీ గుర్తించే శక్తి లేనప్పుడు మనం మిస్ అయిపోతాం బస్సు మిస్ అయినట్టు ట్రైన్ మిస్ అయిపోతాం ఆ ట్రైన్ స్టేషన్లో ఆగిందనుకోండి ఇది ఒరికనంగా రైలు చూస్తూ రైలు జాయిన్ అవ్వకుండా కూర్చుని ఎంతసేపు ఉంది ఆ రైలు ఒక 5 నిమిషాలు ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది రైలు మిస్ అయిపోతుంది రైలు కాదని జాయిన్ అయితే వెళ్తాం కానీ రైలు మీద పుద్దు పుద్దు చూస్తూ ఉంటాం అనుకోండి రైలు వెళ్ళిపోతున్నాం మిస్ అయిపోతాం రైలుకి నష్టం ఏంటి రైలుకి ఏమైనా నష్టం కారు జాయిన్ అయిపోతే కారుకు నష్టం మిస్ అయిపోయింది మనం సూర్యుడి మీద అసూయ అంటే సూర్యుడికి నష్టం ఏంటి మనకి నష్టం కారణంగా అసూయ వాళ్ళ సబ్జెక్ట్ మిస్ అయిపోతూ ఉంటారు అదే ఘనకార్యం చేశాడు అనుకోండి ఆ ధనకార్యాన్ని ధనకార్యంగా మనం గుర్తించుకోండి దానికి అసూయ కారణం అంటే అసూయ కూడా మనకు అన్ని వస్తువు ఉన్నట్టుగా కనిపించడం భగవాన్ అంటున్నట్టు మాటలు కూడా ఉపదేశమే శబ్దం కూడా ఉపదేశమే అది నేను కారణం లేదు కానీ మౌనం పరిపూర్ణమైన ఉపదేశం సమగ్రమైన ఉపదేశం కొంతమందికి ఓటింతో మరుగుతుండదు మీరు ఎక్కడుంటుంది ఓటింతో మరి కొంతమంది సమగ్రంగా ఉంటారు సంపూర్ణంగా ఉంటారు ఆ మనిషిని చూస్తుంటే పర్ఫెక్షన్ చూసినట్టు అనిపిస్తుంది మనం కొంతమంది చదువు బాగా చెప్పినా చిరాగ్గా ఉంటారు అది సమగ్రత కొంతమంది ఒకసారి చెప్తారు రెండోసారి అయితే చిరాగ్ పడతారు అది సమగ్రహిస్తారు అది తెలియజేయడం సంపూర్ణంగా ఉంటున్నారు సమగ్రంగా ఉంటున్నారు మౌనం ఊరు యొక్క మౌనం సంపూర్ణంగా ఉంటుంది సమగ్రంగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే పర్ఫెక్షన్ చూస్తున్నట్టుగా ఉంటారు ఎలా ఉంటుందమ్మా పెర్ఫెక్షన్ని చూస్తున్నామా పెర్ఫెక్షన్ చూస్తున్నట్టుగా ఉంటుంది కొంతమంది నడుస్తూ ఉంటారు కొంతమంది నడకపోవండి నిలయం వచ్చారని నడుస్తున్నారు మనకు అనిపిస్తుంది కొంతమంది నడకలో కూడా మనిషి యొక్క బిహేవియర్ చెప్పచ్చు మనం కొంతమంది నడుస్తుంటే వినయం వచ్చి ఆ రూపం దాచాలని నడుస్తుంది హ్యూమిడిటీ అనిపిస్తుంది మీ మనసులో కానీ మీ ముఖంలో కానీ ఆచార్య వారు అంటారు మీ మనసులో కానీ మీ ముఖంలో కానీ జీవితం పెరుగున ఇది ఒక రోజు రెండు రోజులు కాదు జీవితం పొడుగునా మీకు అదే మేము రాకుండా చూసుకోండి అది మీకు వస్తే పతనం అయిపోతారు పతనం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు దుర్గంతో ఉన్నటువంటి లోకాలకు కూడా మీరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎవరికి చెడ్డవాసన వస్తాననుకోండి ఈ వాసన భరించలేకపోతున్నాం ఈ వాసన భరించలేకపోతున్నాం అనుకుంటాం మామూలు ఏం చెడ్డవాసన వస్తానండి అలాగే నువ్వు కనుక అజయనీయులు కనుక పడిపోతే మూర్ఖత్వంలో కనుక పడిపోతే సంవత్సరాలు గడుగులు సంవత్సరాలు అది కూడా నిరంతరమే చెడ్డవాసన ఆ చెడ్డవాసన వచ్చే లోకాల్లో నేను ప్రవేశాన్ని ఈశ్వరుడు అని ఆచార్య వస్తున్నాడు ఆ దుర్గంధపు ఈశ్వరమైన లోకాలు నేను ప్రవేశపెట్టాను అయ్యా పనికి ఇక్కడ ఏదైనా చెడ్డవాసన వస్తానని భరించడం ఏమో ఎక్కువైపోతామని శాఖను విడిచిపెట్టి ఎక్కువైపోదాం అనుకుంటాను చెడ్డవాసన వస్తాను అదే కదా ఇప్పుడు మన రైల్లో కానీ కార్లో కానీ అడగంటే ఏదైనా చెడ్డవాసన వస్తానని ముక్కు మూసుకుంటాం ఇక్కడ ముక్కు మూసుకోవడం కుదరదు కానీ మీకు అజనయం వస్తే శాడపొట్టాన్ని పెంచుకుంటే అహంకారం పెంచుకుంటే అజనయం కనుక పెంచుకుంటే దుర్గంధ భూమిష్టమైనటువంటి లోకాల్లో అక్కడ పెట్టాలి మిమ్మల్ని కొన్ని సంవత్సరాల పడే శ్రమించి మీ శరీరాలు క్షమం అయిన తర్వాత అది అజనయం పనికరా అంటాడు స్వాములు ఆచార్య స్వాములు వారు అంటే ఆ వాసన భరించలేమంటారు ఆ వాసన నీ ఇప్పుడు నీ వాసన భరించలేకపోతున్నాం మళ్ళీ మన మానవ జన్మని సరిగ్గా ప్రవర్తిస్తామని యోచిస్తామంటున్నారు ఒక ఆ అంత చెడ్డ వాసన వచ్చిందో కళ్ళు పడదు. దుర్గంధ గురించి శిక్షణ అన్నాడు ఆచార్య స్వామి. అది భయంకరే మాట నా చెడ్డ వాసన. ఇప్పుడు ఏమంటే ముసలి వాళ్ళు మిమ్మల్ని మంత్రం పడతారు చూడండి, వాళ్ళు ఒంటి నిండా పుల్లెట్టుకోతారు, మీరు ఒక వాసన వస్తా ఉంటుంది, ఆ శవం దగ్గర అందరూ అల్లే. ఇంకా ఈ వాసన భరించగలం కానీ ఆ దుర్గంధ గురించి మీరు లోకాల్లో మనం పడవేసినప్పుడు ఆ వాసన భరించటమాట. మంచిగా అందరినీ ఏం పనికి రాదు, ఘటన పనికి రాదు. ఎక్కడ ఘటన ఉంటుందో అక్కడ సంతోషం ఉండదు, ఎక్కడ కామం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు, ఎక్కడ ఆహ్వానం ఉంటుందో అక్కడ ఆనందం ఉండదు. మీకు ఎంత ధనమా మీరు మౌనంగా ఉంటారనుకోండి, ఆ మౌనం తాలూకు స్ఫూర్తిని దాని టచ్ని మేము పొందగలమా అని ఎవరు భక్తులు అడుగుతున్నారు. నువ్వు సాధకుడు అయితే పొందుతావు, సాధకుడు కాకపోతే పొందడం. ఏం అద్భుతమైన తీసి నువ్వు చూడండి, భగవాన్ ఎవరు అడుగుతున్నారు మీరు నిజంగా మౌనంగా ఉంటారనుకోండి, ఆ మౌనం తాలూకు టచ్ని, ఆ మౌనం తాలూకు స్పర్శిని మేము పొందగలమా? పొందగలవు. నువ్వు సాధకుడు కనుక అయితే, నువ్వు భక్తుడు కనుక అయితే పొందగలవు. నువ్వు భక్తుడు కాదనుకో, నువ్వు సాధకుడు కాదనుకో, నీకు ఇంత పరిమితి లేదనుకో, గురువు యొక్క మౌనాన్ని దాని తాలూకు వచ్చే శక్తి నువ్వు పొందలేవు. నువ్వు భక్తుడు అయితే పొందుతావు, సాధకుడు అయితే పొందుతావు, గురువు యొక్క అనుగ్రహంలోంచి వచ్చే ఆ స్ఫూర్తిని నేను పొందుతావు. నీకు ఆ స్ఫూర్తి నీకెనక అర్హత లేకపోతే, నువ్వు సాధకుడు కాకపోతే, నువ్వు సత్యాన్వేషణుడు కాకపోతే, నువ్వు భక్తుడు కాకపోతే, ఆ గురువు అనుగ్రహంలోంచి వచ్చే ఆ స్ఫూర్తిని, ఆ కలుకుని, ఆ కలుకుని, ఆ కాంతిని నువ్వు పొందలేవు. నీ మౌనంగా ఉంటే ఆ శక్తిని నేను పొందగలను అని అడుగుతున్నాడు అని పాపం భక్తుడు. పొందగలవు ఎందుకు? నువ్వు సాధకుడు కనుక ఇచ్చా. అది యేసుక్రీస్తు భక్తులు అంటాడు. పందుల ముందు రత్నాలు పెట్టుకుని రత్నం గురువు తెలుస్తుందా? తెలియకపోయినా పర్వాలేదు, రత్నం ఇది ఆ రత్నాన్ని దాని కాలకంగా పెట్టి తొక్కేస్తుంది పండు. అక్కడ తెలియనప్పుడు యోగి తెలియనప్పుడు గురువు యొక్క మౌనం వచ్చే స్ఫూర్తిని పొందలేరు మానవుడు అన్నాడు యేసుక్రీస్తు. నేను సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుంటారు, అర్థం చేసుకుంటారు, స్ఫూర్తిని పొందుతారు అన్నాడు యేసు. ఎవరు ధన్యులు? సత్వగుణం ఉన్నవాళ్ళు ధన్యులు. వారు సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుంటారు. వారు ఏమంటారు? స్వతంత్రించుకుంటారు. ఒకసారి భగవాన్ గారు ఇక్కడ కదా ఈ టెక్స్లో
ఎన్ని మంచి మాటలు చెప్తున్నాను, ఎన్ని సదుపదేశాలు మీకు విన్నా, మీకు ధైర్యం కనుక సరిపోకపోతే ఆచరించా. ఆచరించడానికి ఎంతో కొంత ధైర్యం ఉందా? ఆచరించడానికి ఎంతో కొంత ధైర్యం ఉందా? అంటే మీకు ఆ ధైర్యం లేనప్పుడు ఎన్ని ఉపదేశాలు విన్నా అవి బాగున్నాయి, మాటలు బాగున్నాయని మీ మనసుకు అనిపించిన ధైర్యం లేనప్పుడు వాటిని ప్రాక్టీస్ చేయండి. మనం ఏం ప్రాక్టీస్ చేస్తామండి? మొదటికే భయం మనకు పిల్లలు చూస్తే భయం. కొంతమంది 60 సంవత్సరాలు వచ్చిన 20 సంవత్సరాలు 15 సంవత్సరంలో ఎలా ఉన్నారో అలా ఉన్న చూస్తారు. కొంతమంది 60 సంవత్సరాల వయసు వస్తుంది, అది బిహేవ్ ఎలా ఉంటుందంటే 10వ సంవత్సరం పిల్లలాగా 12వ సంవత్సరం పిల్లలాగా ఉంటుంది. వాళ్ళ గురించి మాటలు చెప్పుకోవాల్సి వస్తుంది, లేకపోతే మాటలతోటి పని ఉంటుంది. వయసు చూస్తే పిల్లలకి 60 ఏళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే 10వ సంవత్సరం 12వ సంవత్సరం పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. వాళ్ళ గురించే మనం ఈ మాటలు చెప్పవస్తుంది. పరిమితి ఉంటే, ఆ బుద్ధి సూక్ష్మత ఉంటే ఈ మాటలతోటి పని లేదు. మాటలతోటి పని లేదు, మాటలతోటి పని లేకుండానే పొందవలసి లేదు. ఆ సాధకుడు భక్తుడు పొందుతానే ఉంటాడు. కానీ సత్యం వాటికి అతీతం, నీ మనసుకు అతీతం, నీ సంకల్పాలకు అతీతం, ఊహకు అతీతం. నీ వేదంలో చెప్పాను, వేదంలో ఏం చెప్పారంటే మనసు చాలా దూరం వెళ్ళిపోయినట్టండి, మనసు చాలా దూరం వెళ్ళిపోయినట్టు సత్యాన్ని తెలుసుకుంటానక్క. సత్యాన్ని తెలుసుకుందామని మనసు చాలా దూరం వెళ్ళిపోయినట్టు, వాక్ కూడా చాలా దూరం వెళ్ళిందని తెలుసుకోవడానికి వెళ్ళి 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 తెలుసుకున్నాయట. మనం ఎలా తెలుసుకోలేము, మళ్ళీ వెనక్కి మనం ఎంత దూరానికి ఎంత దూరానికి వచ్చామో మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళిపోయి మనం అడిగిపోతే మనకు సత్యం తెలుస్తుంది. కానీ సత్యం మనకు విషయం కాదు. చాలా దూరం ఈ వాక్కు మనసు ప్రయాణం చేసి ఈ పద్ధతిలో మనం తెలుసుకోలేమని గ్రహించి వెనక్కి వచ్చి ఉపసంహరించి 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 విత్తుడ్రాయి 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 వచ్చి ఆ వాక్కు మనస్సు దాని మూలంలో వాటి మూలంలో అడిగిపోయిన తర్వాత తెలుస్తుంది సుమా అని తెలుసుకుని అడిగిపోయిన తర్వాత వాళ్ళకి సత్యం అనుభవేయమైంది. ఇంకొకటి మనస్సు కదా అధ్యుత్త మనస్సు చేత తొలగిపడేది కాదు సత్యం. ఎక్కడైతే మనస్సు అనుభూతి అక్కడ ఎరుక పడదు. వాసనలు నిద్రపోతున్నట్టుంటే అవి సత్యం తెలియబడదు. అవి నిద్రపోతున్నప్పుడు అనుకుంటామంటే మనకు వాసనలు ఏమీ లేవండి. మీరు అర్థమవుతుందే, నిద్రపోతున్నప్పుడు ఏమనుకుంటామంటే మనకు వాసనలు ఏమీ లేవు అనుకుంటామండి. అవి నిద్ర తెలిసిపోయి మన తెలుసులోకి వచ్చేటప్పటికి అంత వాసనామే. నిద్రపోయే వరకు వాసన ఏంటండి, నిద్రపోయే వరకు వాసనే. అలాగే ఒకసారి మనం వాసన కూడా నిద్రపోతూ ఉంటారని అప్పుడు అనుకుంటాం అట్లా మనకు జ్ఞానం వచ్చేసిందని, వచ్చేసింది వచ్చేసింది అనుకున్న మెరుపు అది మేలుకుంటాయిన వాసనలు అప్పుడు మళ్ళీ అంతా మామూలు. ఎక్కడ గొంగడి అక్కడ ఉంటుంది, గాని గురించి ఎక్కడ ప్రయాణం చేసిందో అక్కడ ఉంటుంది. మనస్సు చేత గ్రహింపబడేది కాదండి. మనస్సు ఎక్కడైతే అణిగిందో, వాక్కు ఎక్కడైతే అణిగిందో, ప్రాణం ఎక్కడైతే అణిగిందో అక్కడ ఆ సద్వస్తువు, ఆ సత్య వస్తువు, ఆ చావులేని వస్తువు మీకు వెనుక పడుతుంది. నువ్వు తెలుసుకునేది కాదు, నేను అనుకరించి అది నువ్వు తెలియబడుతుంది. అది నువ్వు తెలుసుకునే వస్తువు కాదు, నీ దగ్గరితో గ్రహించే వస్తువు కాదు. నీ ఇంటికి బిహేవియర్ని చూసి, నీ నోటి బిహేవియర్ని చూసి, నీ క్యారెక్టర్ని చూసి, నీ కాంటాక్ట్ని చూసి అది ఎప్పుడో నీ మనసు అడిగిపోయిన తర్వాత అది నీకు వెలుకపడేది. కానీ నీ మనసుతో ఏదో సైన్స్ గ్రహించినట్టు, ఇంగ్లీష్ గ్రహించినట్టు అది చాటి నీ మనసుతో గ్రహించబడలేదు కాదు. ఇంకొకటి నీ మనస్సు కంటే చిన్నది కాదు. నీ మనస్సు నీకు స్వాధీనంలో ఉంటే భగవంతుడే కాదు నీ నరకంలో పడుతున్నా ఆ నరకం నీకు స్వర్గం అయిపోతుంది. నీ మనస్సు నీకు స్వాధీనం లేనప్పుడు భగవంతుడు నేను స్వర్గంలో పడుకుని ఆ స్వర్గాన్ని నరకం చేసేస్తాం. ఎవడైతే సాధకుడు, ఎవడైతే భక్తుడు, ఎవడైతే సత్యాన్వేషకుడు వాడి దుఃఖం అంతా కూడా ఆనందంగా మారిపోతుంది. నీకు ఎప్పుడైతే సత్యానుభవం కలిగిందో, ఆ సత్యానికి సంబంధించిన టచ్ ఎప్పుడైతే కలిగిందో, ఆ స్పర్శ ఎప్పుడైతే ఎవరైనటువంటి అమృత వస్తువు యొక్క స్పర్శ ఎప్పుడైతే నీకు కలిగిందో, నీకు ఇన్ని జన్మల దుఃఖం ఉన్నా, పూర్వ జన్మల దుఃఖం ఉన్నా, ఈ జన్మ దుఃఖం ఉన్నా, నీ దుఃఖం అంతా కూడా ఎన్ని బొల్లు ఉన్నా ఆ దుఃఖం అదంతా ఆనందముగా శాంతిగా మారిపోతుంది. శరీరం పుట్టింది, నీ శరీరం పుసవుడవుతుంది, నీ శరీరం చనిపోతుంది. నీ శరీరంతో ఇసుమంటే కొంచెమంటే సంబంధం లేకుండా నువ్వు రెండు భ్రమం, నువ్వు రెండు స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి సత్యం. రమణ మహర్షి అంటే అక్షర మనమాట, నా శరీరం విషయాలు అమ్మకముంది, నేను పూర్తిగా కుండిపోకముంది. నా శరీరం క్షమం అవ్వకముందు, నా శరీరం పూర్తిగా కుండిపోకముందు. ఈ శరీరం భౌతిక అమైన అడ్డకి, ఈ పిరకలకి, ఈ పొరలకి నా దేహాన్ని నేను ఆహుతి చెయ్యకముందు వర్ణాక తెలుసుకోడ, నీ జ్ఞానాన్ని పంపించి నా అజ్ఞానాన్ని నాశనం చేసి, నా అజ్ఞానాన్ని తొలగించి నీ స్వరూపాన్ని నాకు ఇవ్వయ్యా. ఎప్పుడో ఇస్తానంటే ఎలాగా, ఎప్పుడో ఇస్తానంటే ఎలాగా. అది కానీ ఇప్పుడు మీకు నేను ఏదో పండు ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, అది బాగా ఉన్నప్పుడు కొడుకుని తప్పిస్తాయి. మీకు ఏదన్నీ పండినప్పుడు అది బాగున్నప్పుడు మీరు తినటానికి ఏడుకుండా ఉన్నప్పుడే ఇవ్వాలి నేను. అది పూర్తిగా కుడిపోయిన తర్వాత ఇదిగోని పండుగిస్తే అది దానికి అర్థం ఉందా? అది దానం అని నేను దేహాభిమానాన్ని విడిచిపెట్టుకున్నాను, సిగ్గు లేకుండా అభిమానం లేకుండా మీ పాదాల దగ్గరకు వచ్చాను. మీకు సిగ్గు ఎంతకుండా మీకు అభిమానం ఎంతకు నన్ను ఉద్ధరించడానికి, నేను భయం లేకుండా నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను రక్షించడానికి నీకు భయం ఎందుకు అయ్యారని ఆచరిస్తాను. ఒకవేళ నువ్వు నన్ను ఉద్ధరించవునుకో లోపల ఎక్కడ నిండానికి పాత్రుడవుతాము. రమణ మహర్షి గారు అరుణాచలేశ్వరుడు నమ్ముకున్నాడు, అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి గారికి ఏమి సహాయం చేయలేదు, లోకం నిన్ను నిందిస్తుంది కానీ నన్ను నిందించదు. లోకం యొక్క నిందక నువ్వు గురవుతావు కానీ నన్ను గురవు. ఎంచేత నేను భయం లేక వచ్చాను, నేను భయం లేకుండానే వచ్చాను, నీకు భయం ఎందుకు నన్ను ఉద్ధరించడానికి. నేను అభిమానం లేకుండా నీ దగ్గరికి వచ్చాను, నీకెందుకు అభిమానం నన్ను ఉద్ధరించడానికి. నేను సిగ్గు విడిచిపెట్టుకు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకెందుకు సిగ్గు నన్ను బాగు చేయటానికి. అరుణాచలేశ్వరుడు నీ మాట, నీ వాక్యం నాకు చాలా నచ్చుతుంది. ఏదో అలా వెతుక్కుంటాంటే వెతుక్కుంటాంటే ఏ కొన్ని వాక్యాలు జరుగుతాయి మనం తరించిపోవటం. ఎప్పుడో వాక్యాలు తగులుతూ ఉంటాయి,
అలా వెతుక్కోగా వెతుక్కోగా కొన్ని వాక్యాలు తగులుతాయి. వాక్యం దొరకాలి మనం తరించాలంటే, మన రోగం తగ్గాలంటే సరైన మందు దొరకాలి, అలాగే తరించాలంటే సరైన వాక్యాలు దొరకాలి. అంటాడు ఈ భౌతికమైన అగ్ని ఆవుకు అయిపోయిన తర్వాత దేహం మూడు అయిపోయిన తర్వాత నేను చేసి ఏంటన్నా, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ చెప్పు నీకు ఉపయోగపడుతుందంటే అక్కడేంటన్నా, ఎవరైనా మనం చెప్పులు అందించాడనుకోండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు మార్చిపోయి చెప్పంటే ఆ మాటకు అక్కడేంటంటున్నాడు రమణాచార్యుడు. నీకు ఇప్పుడు చెక్కు రాసిస్తాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత మార్చుకుంటే చెక్కు ఎందుకు మనకి, నీకు ఇప్పుడే రాసిస్తాను చెప్పు, నువ్వు చచ్చిపోయిన తర్వాత మార్చుకు నీ చెక్కు బ్యాంక్ వెళ్ళంటే అది బ్యాంక్ వెళ్ళి మార్చుకుని కూడా ఉంటే కదా అక్కడ. అంచేత ఈ దేహం ఈ భౌతికమైన దేహం ఈ భౌతికమైన అగ్నికి ఆహుతి అవ్వకముందే, కాలి బూరి అవ్వకముందు మీ జ్ఞానాగ్ని పంపించి ఈ అజ్ఞానాన్ని నాశనం చేసి, అజ్ఞానాన్ని నాశనం చేసి ఈ స్వరూపాన్ని నాకు ఈ అరుణాచలిస్తుంట. భగవాన్ అంటారు కొన్ని మాటలు అంత స్వీట్గా ఉంటాయి, సత్యం సహజంగా ఉంటుంది, సహజమైనది సత్యంగా ఉంటుంది, ఇంత బ్యూటీగా ఉండొచ్చుంది మాట. ఏ ఉపనిషత్తులు ఉన్నాయి చెప్పండి నా అందరూ, అతని బాంబులకి హైడ్రోజన్ బాంబులకి తిరుగుంటుంది కానీ ఈశ్వరుడు యొక్క మాట తిరిగి, ఈశ్వరు యొక్క సంకల్పం వ్యర్థం కాదు, ఈశ్వరు యొక్క శక్తి వ్యర్థం కాదు, ఈశ్వరు యొక్క ప్రయత్నం వ్యర్థం కాదు. ఒకసారి మనం కూడా మీకు ప్రయత్నాలు చేస్తాం, భూమిలో కోసం మన్నించు కదా మన ప్రయత్నాలు అయిపోతాయి. ఒకసారి భగవాన్ వాక్యం చూడండి, ఏదైతే సత్యమో అది ఎప్పుడు సహజంగా ఉంటుంది, ఏదైతే సహజంగా ఉంటుందో అది ఎప్పుడు సత్యంగా ఉంటుంది. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల నేను అనగా నిత్య ఆనందమయముగా నిలచేస్తుంది కరుణింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఐ లవ్ యూ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్.